అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన మేడలు నీడలు అనే నవల విందాం. అయితే మూడవ భాగంలో విశ్వనాథరావు గారి చిన్న అబ్బాయి సుందర్రావు గురించి తెలుసుకున్నాం కదా. సుందర అనేది అన్న రామంలాగా కాకుండా ఎంతో కష్టపడి చదివే మనస్తత్వం. అయితే సుందరం విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో చదివే రోజుల్లో అతనికి టీబీ వ్యాధి వస్తుంది. దానితో డాక్టర్ అతన్ని ఇంటికి వెళ్ళిపోమని, చదువు ఒక 2 సంవత్సరాలు మానేయమని సలహా ఇస్తాడు. దానితో భయపడ్డ సుందరం తనకి ఉన్న వ్యాధిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడి అదే ఊరిలో ఒక రూమ్ తీసుకుని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చదువు కొనసాగిస్తాడు. కొన్ని రోజులకి పూర్తిగా తగ్గకపోయినా సరే కాస్త ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంతలోనే ఒకసారి ఇంటికెళ్లిన సుందరానికి పెళ్లి చూపులకని తీసుకెళ్తారు తల్లిదండ్రులు. ఇష్టం లేకపోయినా పెళ్లి చూపులకి వెళ్లిన సుందరానికి అమ్మాయి నచ్చి పెళ్లికి ఓకే చెప్తాడు. కానీ తరువాత తన ఆరోగ్యం గురించి ఆలోచించి ఎందుకు ఓకే చెప్పానా అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తరువాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం.
ఏమైతేనేం, అతను ఎన్ని అనుకుంటేనేం, సుందరం పెళ్లి జరిగిపోయింది. అతనికి ఇదంతా ఇబ్బందిగానే ఉండింది. పెళ్లిలో ఏవేవో తతంగాలు చాలా చేయిస్తారు. అబ్బా ఎలాగా భరించడం అని అనుకున్నాడు పెళ్లికి ముందు. బంతులాడిస్తారు, బిందెలో ఉంగరం వేసి ఇద్దరినీ చేతులు పెట్టి తీయమంటారు, పేర్లు చెప్పిస్తారు. ఈ తలంబ్రాల తతంగం, అమ్మో ఇవన్నీ ఎలా అనుకున్నాడు పెళ్లికి ముందు. కానీ తీరా అవి జరుగుతున్నప్పుడు అనుకున్నంత కష్టం అనిపించలేదు అతనికి. కాకపోగా హృదయంలో ఏ మూలో ఆనందపు స్పర్శ కలిగింది. అది జ్యోతి. ఎప్పుడూ ఆమెను చూడాలని, మాట్లాడాలని తహతహగా ఉండేది. అంతులేని మధురభావాలు. పీటల మీద పక్కపక్కన కూర్చున్నప్పుడు ఆమె స్పర్శకు అతనిలో విద్యుత్ ప్రవహించినట్లు ఉండేది. అదేదో తాడులాంటిది ఇచ్చి ఆమె నడుముకి కట్టమన్నారు. అతను అలా చేస్తోంటే ఆమె కాస్త తల తిప్పి ఓరగా చూసింది. ఆ భంగిమ అతని మనసులో ముద్రితమైపోయింది. మంగళసూత్రం కడుతున్నప్పుడు, తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు, విడిదింట్లో బంతులాడిస్తున్నప్పుడు అతనికి ఏమీ ఎబ్బెట్టుగా లేకపోగా ఇంకా అతను పులకంకితురు కాసాగాడు. ఇక 3 నిద్రలకు పెళ్లి జరిగిపోగానే అంతా కాకినాడ వచ్చారు. విందులతో వేడుకలతో ఒకరోజు గడిచిపోయింది. భార్యని చూడాలనే తహతహ అణుచుకోలేక సుందరం పెద్ద పని ఉన్నట్లు ఆ గది నుండి ఈ గదికి, ఈ గది నుండి ఆ గదికి తిరుగుతుండేవాడు. ఆమె ఎక్కడ కూర్చుందో ఆ చుట్టూ తారట్లాడుతూ ఉండేవాడు. పెళ్లి కూతురుతో పాటు ఆమె చెల్లెలు మేనత్తా కూడా వచ్చారు. బావగారు, అక్కయ్య ఆ గదిలో లేదండి, ఈ మూల ఉంది అంటూ మరదలు పరిహాసం చేసేది. బావగారు మాకు ఊరు చూపెట్టరు అని అడుగుతోంది మరదలు. ఏముందండి కాకినాడలో చూడ్డానికి, చడీ చప్పుడు లేని ఊరు అన్నాడు సుందరం. బీచ్కి పోదామండి అంది ఉత్సాహంగా మరదలు. ఇక్కడ బీచి ఎక్కడున్నదండి, సముద్రం ఉంది అంతే అన్నాడు సుందరం. పోనీ సముద్రమే చూపెట్టండి అని అడిగింది మరదలు. ఇక సాయంత్రం లలితమ్మ గారు కూడా, వాళ్లను అలా సముద్రం వైపు తీసుకుపోరా, నీ మరదలు ఒకటే గోల చేస్తోంది అని బలవంతం చేసింది. సుందరం మనసులో కోరుకుంటున్నదే అయినా ఈ అలుముకున్న నూతన వాతావరణం అతన్ని లజ్జితుణ్ణి చేస్తోంది. ఎలాగో కారులో ఎక్కుతూ ఆశను కూడా రమ్మని బలవంతం చేశాడు. నేను రాను బాబు అంటూ బయటికి చెప్పలేదు కానీ వదిన మనసులో విసుక్కుంటుంది అని ఆశ నవ్వుతూ తప్పించుకుంది. జ్యోతికి సిగ్గుతో తలవాలిపోయింది. ఇక 3 పక్కపక్కన కూర్చున్నారు. అతనికి భార్యను పలకరించాలని మనసు ఒవ్విల్లూరుతోంది. కానీ సిగ్గు తెరలు కమ్మివేస్తున్నాయి. మరదలు మాట్లాడుతూ ఉంటే ఆమెకు జవాబులు చెబుతూ కూర్చున్నాడు. కారు సముద్ర తీరం దాకా పోదు, మధ్యలో రోడ్డు విరిగితే బాగు చేస్తున్నారు అందుకని అక్కడ కారు దిగి నడుస్తూ తీరానికి చేరుకున్నారు. బావగారు ఈ సముద్రం పేరేమిటి అని అడిగింది మరదలు కుతూహలంగా. బంగాళాఖాతం అన్నాడు సుందరం. బాప్రే, బంగాళాఖాతం అంటే ఇదేనా, మా జాగ్రఫీలో చదివి ఇంకా ఎక్కడో ఉందనుకున్నాను. బంగాళాఖాతం కాకినాడలో ఉందన్నమాట అంటూ ఆ పిల్ల మిగతా ఇద్దరి ఉనికిని క్రమంగా మరిచిపోయి అటు ఇటు పరిగెత్తుతూ గవ్వలేరుకుంటూ ఎండ్రకాయల్ని తరుముతూ మైమరిచిపోయింది. దగ్గర్లో బెస్తవాళ్లు పెద్ద పెద్ద చేపల్ని పట్టి ఒడ్డున గుట్టగా వేస్తున్నారు. మరికొందరు బెస్తవాళ్లేమో చిన్న చిన్న పడవలు వేసుకుని సముద్రంలో తిరుగుతున్నారు. సాగర మధ్యంలో దూరంగా ఓడ ఒకటి నిలిచి ఉంది. ఇక సుందరం జ్యోతి ఇద్దరూ విడిగా మిగిలిపోయారు. కొన్ని క్షణాలు మౌనంగా సందిగ్ధంగా గడిచిపోయాయి. చివరకు సుందరమే ధైర్యం చేసి, అలా నడుద్దామా అని అడిగాడు మెల్లగా. జ్యోతి సిగ్గుపడుతూ తలవంచుకుని మీ ఇష్టం అంది సన్నని కంఠంతో. ఇద్దరూ ఆ ఇసుకలో ఒకరి పక్కన ఒకరు నెమ్మదిగా నడవసాగారు. అప్పుడప్పుడు ఒకరి భుజం మరొకరికి తగులుతోంది. సుందరం అనుకోకుండా జ్యోతి అని పిలిచాడు మొట్టమొదటిసారిగా. ఆమె హృదయంలో 1000 కోయిలలు కూసినట్లయింది. ఆమె కపోలాలు సంధ్యారుణ రాగరంజితాలయ్యాయి. ఊ అన్నది మెల్లగా. ఏమి చెప్పాలని పిలిచాడో సుందరానికి కూడా తెలియదు. అతను తడబడ్డాడు. ఈ సన్నివేశం సౌఖ్యం కలవరపాటు కలిగిస్తోంది అతనికి. మా ఇంట్లో బాగుందా నీకు అన్నాడు. జ్యోతి జవాబు చెప్పడానికి సంకోచిస్తూ సిగ్గుపడుతూ ఊరుకుంది. ఏం జ్యోతి అడిగాడు సుందరం. ఆమె అదరాలు కదిలాయి. కొత్త కదూ, కొంచెం భయంగా ఉంది అన్నది ధైర్యం తెచ్చుకుని. అతనికి ఆనందం కలిగింది. మా ఇంట్లోని వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, ముందు ముందు నీకే తెలుస్తుంది అన్నాడు గర్వపడుతూ. అది నా అదృష్టం అంది జ్యోతి. సుందరానికి కొంచెం చనువు ఏర్పడినట్లయింది. పెళ్లి చూపులనాడు నన్ను చూసి ఏమనుకున్నావు అని అడిగాడు. జ్యోతి సిగ్గుపడుతూ, నేను మిమ్మల్ని చూడలేదు, మీ పాదాలే కనిపించాయి, అంతకంటే తల ఎత్తలేకపోయాను అంది. మరి మీ ఇంట్లో వాళ్ళు అడగలేదా అని అడిగాడు సుందరం. అడిగారు, వాళ్ళకి ఇష్టమైతే నా ఇష్టమని చెప్పాను. అక్కయ్య వాళ్ళంతా నన్ను ఏడిపించడం మొదలుపెట్టారు. మీరేం బాగుండరని, అలా అని ఇలా అని ఉడికించేవాళ్ళు. నేనేమీ లెక్క చేయలేదు అంది జ్యోతి. లెక్క చేయలేదా, ఎందుకు అడిగాడు సుందరం. మీ పాదాలు అని చటుక్కున ఆగిపోయింది జ్యోతి. నా పాదాలా అని అనుమానంగా అడిగాడు సుందరం. ఏమీ లేదులేండి అని తప్పించుకోవడానికి జ్యోతి అంది. బ్రతిమాలినా చెప్పవా అన్నాడు సుందరం. ఆమె కొంచెం నవ్వి, బ్రతిమలాడటం ఎందుకు, మీ పాదాలే చెప్పాయి అంది. ఏమని చెప్పాయి అడిగాడు సుందరం. మీరు అబ్బా చెప్పలేను బాబు అంటూ సిగ్గుతో తలవంచుకుంది జ్యోతి. పోనీ నన్ను పెళ్ళిలో చూశాక ఏమనుకున్నావు అని అడిగాడు సుందరం కుతూహలంగా. ఆమె సిగ్గుపడుతూ, ఏమో నాకు తెలీదు అంది. ప్లీజ్ జ్యోతి చెప్పవా బ్రతిమిలాడుతూ అన్నాడు సుందరం. ఆమె నవ్వాపుకుని, అక్కయ్య వాళ్ళు అన్నది అబద్ధమని తెలిసింది అన్నది. అతని హృదయవీణ ఆమె సున్నితంగా మీటినట్లయింది. మరి మీరేమనుకున్నారు అని అడిగింది కాసేపాగి జ్యోతి. ఒక మాదిరిగా ఉన్నామనుకున్నాను అన్నాడు సుందరం కొంటగా. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అంది జ్యోతి. నేను చేసుకోకపోతే నీకు పెళ్లి కాదని అన్నాడు సుందరం కొంటగా. జ్యోతి లోలోన నవ్వుకుంది. ఆమెను సుగంధం లాంటి ఆనందం ఆవహించింది. అబ్బా ఎంత గడుస్తనం అంది పైకి. ఇక ఒక్క క్షణం ఆగి ఆమె, అవును గాని నిన్న బిందెలో చేయి పెట్టినప్పుడు అలాగిచ్చారేమిటి, చూడండి ఇక్కడ ఎలా చారపడిందో అంది తన కుడి చేతిని ముందుకు చాచి చూపిస్తూ. అతను జాలిగా, అవును సుమా, ఎలా మరి నిమర్నా అన్నాడు. అక్కర్లేదులేండి అని ఆమె చేయి వెనక్కి తీసుకుంది. మరి ఎప్పుడూ నువ్వే గెలుస్తున్నావయ్యే, ఒక్కసారైనా నేను తీయాలని పురోహితుడు చెప్పాడు. అన్యాయం అన్యాయమని అరుద్దామనుకున్నాను అంది జ్యోతి. కానీ పురోహితుడు చాలా మంచివాడు అబ్బా, చీటికి మాటికి నిన్ను తాకేటట్లు ఎన్ని పనులు చేయించాడు, పెళ్ళంటే ఇంత బాగుంటుందని తెలియదు అన్నాడు మురిపెంగా. జ్యోతి ముసిమిసిగా నవ్వింది. ఆయన చెప్పనప్పుడు కూడా పొరపాటున జరిగినట్లు తాకుతూనే ఉండేవారుగా అంది. సుందరం ఆమె వంక వెలిగే కళ్ళతో చూశాడు. అతని పెదవులు నవ్వాయి. వాళ్ళు ఇద్దరూ వెనక్కి తిరిగి వచ్చేసరికి అతని మరదలు దోసెడు నిండా రకరకాల గవ్వలు పోగు చేసింది. బావగారు, ఎన్ని గవ్వలు పోగు చేశానో చూసారా అంది. అవును గాని మీ విశాఖపట్నంలో కూడా సముద్రం ఉంది కదూ, దాని పేరేమిటి అంది మెల్లగా. దాని పేరు కూడా బంగాళాఖాతమే అన్నాడు సుందరం. ఆ పిల్ల, కాకినాడలోనూ విశాఖపట్నంలోనూ అదే అని ఆశ్చర్యం వెలిబుచ్చి, చీకటి పడుతోంది, ఇక పోదాం రండి బావగారు అని తొందర పెట్టింది. ఇలా ముగ్గురూ కలిసి తిరిగి వచ్చి మళ్లీ కారు ఎక్కారు. ఈసారి సుందరం భార్యకు మరీ దగ్గరగా జరిగి కూర్చున్నాడు. ఆమె సున్నితమైన వేళ్లను తన చేతిలోకి తీసుకున్నాడు. అక్కడ 3 నిద్రలైపోయాక మనుగుడుపులకని అతన్ని అత్తవారింటికి తీసుకుపోయారు. అక్కడ ఎంత కొత్తగా ఉంటుందో అని హడలిపోయాడు సుందరం. కానీ అనుకున్నంత ఇబ్బంది అనిపించలేదు. అత్తవారింట్లో మరదళ్లతోనూ అక్కడి మిగతా వ్యక్తులతోనూ చాలా సులభంగా కలిసిపోయాడు. వెళ్లిన నాటి రాత్రి 11-12 గంటల దాకా మాట్లాడుతూనే కూర్చున్నాడు. అంతవరకు ఎంత మొత్తుకున్నా సరే అతన్ని నిద్రపోనివ్వలేదు మరుదులు మరదల్లోనూ. జ్యోతి నిద్ర వస్తోందని చెప్పి ముందుగానే వెళ్ళిపోయింది. క్రమంగా అంతా వెళ్ళిపోయి అతను ఒంటరిగా మిగిలాడు. అతనికి నిద్ర పట్టలేదు. ఈ 4 రోజులకే ఆమెను విడిచి ఉండలేని స్థితికి వచ్చాడా అనిపిస్తోంది. భార్య తన దగ్గర ఉండి కబుర్లు చెబితే బావుండు అనుకున్నాడు. ఆమె ఏ గదిలో ఉందో అని అతను వెతుకుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్లాలనిపించింది. ఎవరైనా చూస్తేనో అని తప్పేముంది జ్యోతి తన భార్య అనుకున్నాడు. ఇక ధైర్యం తెచ్చుకుని మెల్లగా లేచాడు. కానీ ఆమె గదిని సమీపిస్తుండేసరికి అతని గుండె వడివడిగా కొట్టుకోసాగింది. బెడ్లైట్ వెలుతురులో పరుపు మీద పడుకుని అమాయకంగా నిద్రపోతున్న జ్యోతి అతనికి మనోహరంగా కనిపించింది. ఈ 4 రోజులలో ఎప్పుడూ లేనిది ఈ సమయంలో ఆమె సున్నిత సౌందర్యం అతన్ని ప్రలోభపెట్టింది. అతను మోహితుడయ్యాడు. మెల్లగా ఆమె ముఖం మీదకు వంగాడు. మెలికలు తిరిగిన ఆమె పెదవుల్ని చుంబించాలనిపించింది. ఆ చిన్న హృదయం పైన తల ఉంచి సేద తీరాలనిపించింది. అతని ముఖం ఆమె ముఖాన్ని మరింత దగ్గరికి వచ్చింది. ఇంతట్లో జ్యోతి నిద్దర్లో కదిలింది. అతను అప్రతిభుడయ్యాడు. ఒక్క నిమిషం స్తబ్దుగా ఉండిపోయాడు. తిరిగి ధైర్యం చాలలేదు. తన గదికి వచ్చి పక్కం మీద దిగులుగా పడుకున్నాడు. ఇక మరునాటి ఉదయం జ్యోతి కాఫీ తీసుకొచ్చినప్పుడు ఆమె ముఖంలోకి చూడడానికి సిగ్గేసింది. ఆమె మామూలుగానే నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. స్నానం చేసి ముస్తాబయ్యాక కాసేపు ఏటైనా తిరిగి వద్దామనుకున్నాడు. కానీ తనకు ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళెవరూ లేరు. అందువల్ల చేసేది లేక గదిలోనే కూర్చుని అక్కడున్న నవలేదో తీసుకుని చదువుకోసాగాడు. జ్యోతికి కింద ఏమీ తోచలేదు. కావును పైకి చక్కా వచ్చేసింది. నీ చేయి పట్టుకోనా అడిగాడు సుందరం ఉన్నట్లుండి. ఇప్పుడంత అవసరమేముంది చెప్పండి అంది జ్యోతి. అవసరంతో నాకు నిమిత్తం లేదు అంటూ అతను ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నాడు. ఎవరైనా చూస్తారండి అంది జాలిగా జ్యోతి. నేనేమీ పరాయివాణ్ణి కాదుగా అన్నాడు సుందరం. అయినా అసలు మనమిద్దరం ఇలా మాట్లాడుకోకూడదు, గదిలో ఒంటరిగా ఉండకూడదు అంది జ్యోతి. ఎందుకు అడిగాడు సుందరం. ఎందుకో మీకు తెలీదా చెప్పండి అని జ్యోతి కనురెప్పలు కిందికి వాల్చి చెప్పింది. అతనికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక ఆమె చేతి గాజుల్ని సవరిస్తూ మోచేతి వరకు మెల్లగా అలా రాశాడు. మీ వేళ్లు స్వాధీనం తప్పుతున్నాయి అని జ్యోతి కాస్త వెనక్కి జరిగి నిలబడింది. ఈ నెక్లెస్ మేం పెట్టిందేనా అంటూ అతను ఆమె కంఠాన మెరుస్తున్న నెక్లెస్ సవరించసాగాడు. జ్యోతి అతని వంక కోపంగా చూసి మీ వేషమంతా నాకు తెలుసు కానీ అక్కడి నుంచి చేయి తీసేయండి అంది. తీయకపోతే అన్నాడు సుందరం. అబ్బబ్బా ఏం పెంకితనం చేస్తారండి, మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను అంది జ్యోతి. సరే అని సుందరం కుదురుగా కూర్చుని రాత్రి నీ గదికి వద్దామనుకున్నాను, వస్తే ఏం చేసేదానివి అన్నాడు సుందరం. బాబోయ్ అంత పని మాత్రం చేయకండి, గది తలుపులు తెరుచుకొని పడుకోవడం ప్రమాదమే అయింది అంది జ్యోతి భయంగా. ఆహా అసలు వస్తే ఏం చేసేదానివి అన్నాడు సుందరం. గట్టిగా అరిచేదాన్ని అంది జ్యోతి. అలా అని ఇంటిలో ఎవరో వస్తున్న అలికిడి విని చల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జ్యోతి. ఆ రాత్రి తిరిగి అదే అవస్థ సంప్రాప్తమైంది సుందరానికి. లేచి వెళ్ళి చూశాడు. తలుపులు వేసి ఉన్నాయి. మెల్లిగా తోశాడు, తెరుచుకోలేదు. గడుసుదే గడియ వేసుకుని పడుకుంది అనుకుని విసుక్కుంటూ వచ్చేశాడు. ఇంకొక రోజు గడిస్తే తను వెళ్ళిపోవాలి, సెలవులు అయిపోయాయి. మళ్ళా కాలేజీ మళ్ళా గది. అతని శరీరం గగుర్పొడిచింది. 3 రోజంతా అతనికి ఆందోళనకరంగానే గడిచింది. రాత్రి అయింది. గదిలో ఒంటరితనం అతనికి దుస్సహనం అనిపించింది. ఆమె గది తలుపులు వేసి ఉంటే తట్టి పిలుద్దామనుకున్నాడు. ఆమె ఎదుట పడగానే తన కళ్ళనీళ్లు కారుతూ ఉండగా, జ్యోతి నిన్ను విడిచి ఉండలేను, నువ్వెప్పుడూ నాకెదురుగా ఉండాలి ఇలా ఆవేశంగా చెప్పుకుపోదామనుకున్నాడు. ఆమె గది దగ్గరికి చిన్నగా నడిచి వెళ్లాడు. తలుపులు మూసే ఉన్నాయి. అతను తోశాడు. జ్యోతి గడియ వేయడం మర్చిపోయింది. చప్పున తెరుచుకున్నాయి. కానీ ఆమె నిద్రపోవడం లేదు. నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూ ఆలోచిస్తూ పడుకుంది. తలుపులు తెరుచుకోగానే ఉలిక్కిపడి చూసింది. బెడ్లైట్ సన్నని వెలుతుర్లో సుందర్రావు కనిపించాడు. ఆమె కలవరపాటుతో చప్పున లేచి నిలబడి మీరా అంది కంపితస్వరంతో. సుందరం తడబడుతున్న కంఠంతో, నిద్ర రావడం లేదు జ్యోతి, నేను రేపు అంటూ ఉన్నాడు. లైటు వేస్తాను అంది జ్యోతి. వద్దు, నేను రేపొద్దున వెళ్ళిపోతున్నాను, మళ్ళా 4-5 నెలలకు కానీ కలుసుకోము. నీకు దిగులుగా లేదు అడిగాడు సుందరం. ఆమె బాధగా ఏం చేయను అంది. అతను ఆమె దగ్గరగా వచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ అర్ధరాత్రి సమయం ఎవ్వరికీ తెలియని సన్నివేశం, ఊహకు దగ్గరగా వచ్చే ప్రవర్తన. ఆమె కాళ్ళు వణికాయి, గుండె కొట్టుకుంది. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి అంది బ్రతిమలాడుతూ. అతను జవాబు చెప్పకుండా ఆమె కళ్ళల్లోకి తమకంగా చూశాడు. ఆమెకు అర్థమైంది. మా వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎందుకు కాదన్నారు మరి అని అడిగింది సిగ్గుని పారద్రోలుకుని. పెళ్లి అయిపోగానే వియ్యపురాలు వచ్చి లలితమ్మగారితో గుసగుసలాడింది. లలితమ్మగారు సుందరం దగ్గరికి వచ్చి ఏమంటావురా అని అడిగింది. సుందరం పెద్ద పెట్టున విసుక్కుని, నా చదువు పూర్తయ్యేదాకా అలాంటివేమీ పెట్టుకోకమ్మా గోలంతా అన్నాడు. ఆవిడ మళ్ళా వెళ్ళి ఆ మాటే చెప్పింది వియ్యపురాలితో. అప్పుడు నాకు తెలియలేదు నువ్వు నా హృదయమంతా ఆక్రమించుకుని కూర్చున్నావు. ఈ స్వల్ప వ్యవధిలో ఇంత పరిణామము ఎలా కలిగిందో నాకు తెలియదు అన్నాడు. తన చేతిలో అతని చెయ్యి వణుకుతూ ఉండడం ఆమె గమనించింది. రేపు ఉదయం మాట్లాడుకుందాం, మీ గదికి వెళ్లరా అంది ప్రాధేయపూర్వకంగా. అతను చెయ్యి తీసేసి మెల్లగా ఆమె భుజం పైన వేశాడు. ఇద్దరికీ భయంగా ఉంది. ఇద్దరి శరీరాలు కంపిస్తున్నాయి. ఇద్దరూ అస్పష్టమైన దశలోనే ఉన్నారు. అతనికి ఆమెను హృదయానికి గట్టిగా హత్తుకోవాలనిపిస్తోంది. కానీ అది తప్పు కింద, అప్పట్లో చేయరాని పని కింద. అలా చేయడానికి మనసు నిరాకరిస్తోంది. ఎలాగో తెలియడం లేదు. ఒక్కసారి నిన్ను హృదయానికి అదుముకోవాలని ఉంది జ్యోతి అన్నాడు తడబడే గొంతుతో. ఆమెకు ఏమనడానికి తోచలేదు. అతను తన బెనిమిటి, గట్టిగా ఏది చెప్పడానికి నూరు రావడం లేదు. ఏదేమైనా అతనిక్క నుంచి వెళ్ళిపోవడం తనకు కావాలి, పెద్దవాళ్లకు తెలియకూడదు. ఇలా అనుకుని ఒక్కసారి అదుముకుని వదిలేయండి అన్నది విధిలేక జ్యోతి. అతడామెను బిగియారా కౌగిలించుకున్నాడు. అపూర్వమైన ఈ అనుభవం, చీకటి, వెలుతురు, నిశ్శబ్దం, ఇద్దరి ఒంటరితనం, ఇన్నాళ్ల అజ్ఞాత ప్రేమ, అలాంటిదే ఆవేశం, జీవితపు చిత్రం, ఆలోచనలు నిలిచిపోయాయి. వెళ్ళండి, ఇంక వెళ్ళండి అని ఎవరికీ వినిపించని జ్యోతి వేడుకోలు నిష్ప్రయోజనమయ్యి క్రమంగా ఆ కౌగిలిలో మూగబోయింది. ఇక తెలతెలవారుతుండగా తన గదిలో మెలుకువ వచ్చింది సుందరానికి. తను ఎప్పుడు అక్కడి నుంచి నడిచి వచ్చాడు? అతనికి ఆశ్చర్యం కలిగింది. మరుక్షణంలో అతను నిలువుగా వణికాడు. తను ఎంత తొందరపడ్డాడు! ఇన్నాళ్ళు తీసుకున్న జాగ్రత్త క్షణికావేశంలో ఎలా మర్చిపోయాడు! తను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోకుండా తన శరీరతత్వం మర్చిపోయి పెద్ద వీరుడిలా, మామూలు మనిషిలా ఇలా అనుకోగానే అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జ్యోతి కాఫీ తీసుకుని వచ్చింది. అతని వంక తల ఎత్తి చూడలేకపోతోంది. అతనికి తన చర్య భయంకరంగా తోచింది. నిజస్థితిని దాచిపెట్టి ఆమె జీవితానికి అన్యాయం చేశానని కుమిలిపోయాడు. ఇక అతను మాట్లాడకుండా కాఫీ తాగసాగాడు. ఆమె తల వంచుకుని నిలబడి బొటన వేలుతో నీళ్లను రాస్తోంది. అతను కాఫీ తాగడం ముగించి, గ్లాసు ఇదిగో జ్యోతి అన్నాడు. ఆమె హఠాత్తుగా తల ఎత్తింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. ఎంత తుడుచుకున్నా పోని చెంపల మీది చారలు, ఆ చారల కింద కొత్తగా ఏర్పడిన కాంతిరేఖలు అంత దుఃఖంలోనూ ఆమె సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. మీరు వెళ్ళిపోతారా అంది గద్గదికమైన కంఠంతో జ్యోతి. అతని గుండెల్లో ముళ్ళు విరిగినట్లయింది. ఏం చెయ్యం జ్యోతి మరి అన్నాడు వ్యాకుల పాటుతో. నన్ను విడిచి ఎలా వెళ్దామనుకున్నారు మీరు అని వెక్కి వెక్కి ఏడ్చేసింది జ్యోతి. ఈ భూమి మీద ఒక రకం మనుషులుంటారు, వాళ్ళు అనుక్షణము ఎన్నో చేయాలని తహతహలాడుతుంటారు, కానీ చేయలేరు. చేయలేరని తహతహలాడ్డం మానరు. ఉండి ఉండి ఇహ పట్టుదలతో చేశారా విపరీత పరిణామాలు జరుగుతాయి. అలాంటి వాడే సుందరం కూడాను. అతను భార్యను తనతో తీసుకుపోవాలని, ఆమెతో కలిసి ఉండాలని ఎంతో అనుకున్నాడు. కానీ ఒక నిర్ధారణకు రాబోయేసరికి ఎన్నో ఆటంకాలు కళ్ల ముందు కనిపించసాగాయి. ఆనాటి విషయం ఇంకెవరికీ చెప్పవద్దని జ్యోతి దగ్గర మాట తీసుకుని బయలుదేరాడు. అతను కాకినాడ నుంచి విశాఖపట్నం బయలుదేరుతుండగా తల్లి మరొకసారి అడిగింది. వాళ్ళ విషయం ఏమైనా ఉత్తరం రాస్తే నువ్వు చెప్పిన మాటే రాయమంటావురా అని. ఆహా, ఇప్పుడేం వీల్లేదు అని గట్టిగా చెప్పి రైలు ఎక్కాడు బుద్ధిమంతుడు సుందరం. అతను విశాఖపట్నం వెళ్లి చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే గబగబా డాక్టర్ దగ్గరికి పోయాడు. తను వెళ్లి పరీక్ష చేయించుకున్న స్పెషలిస్టుతో, సార్, ఒక సంవత్సరం క్రితం మీరు నాకు పరీక్ష చేసి టీబీ ఉందని చెప్పారు. మళ్లీ ఒకసారి చూసి నేను ఏ స్థితిలో ఉన్నానో చెబుతారా అంటూ ఆయన ముందు నిలబడ్డాడు. అతని మనసు 1000 శంకలతో నిండి ఉంది. భయాలు అనుమానాలు పీడిస్తున్నాయి. జీవిత సమస్య ఇది. తనని చివరికి ఎలా తెలుస్తుందో ఏమో అనుకున్నాడు. డాక్టర్ శ్రద్ధగా పరీక్ష ముగించాడు. సుందరం ముఖం వంక పరిశీలనగా చూసి, మీకు టీబీ అని ఇదివరకు చెప్పానా అన్నాడు. అవునండి అని సుందరం అప్పుడు తీయించిన ఎక్స్రే ఫోటోలు అవి చూపించాడు. అవునే అని ఆయన ఆశ్చర్యం వెలిబుచ్చి, మిమ్మల్ని స్క్రీన్ కింద ఎగ్జామిన్ చేస్తాను రండి అని లోపల ఎక్స్రే ల్యాబొరేటరీలోకి తీసుకెళ్లి స్క్రీనింగ్ చేసి చూశాడు. తరువాత భుజం తట్టి, నో యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఎలా రికవర్ అయ్యారు, ఎవరు ట్రీట్ చేశారు అని అడిగాడు. నేను ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోలేదండి, ఏమీ మెడిసిన్స్ కూడా తీసుకోలేదు, చదువు కూడా మానలేదు, అన్నీ చేస్తూనే శరీరం విషయంలో అమిత జాగ్రత్త తీసుకున్నానంతే అన్నాడు సుందరం. వెరీ గుడ్, మీకు అదృష్టం కూడా కలిసి వచ్చి క్యూర్ అయింది, ఇప్పుడు భయపడాల్సింది రవ్వంతైనా లేదు, హాయిగా ఉండండి అన్నాడు డాక్టరు. ఆయనకు థ్యాంక్స్ చెప్పి సుందరం బయటికి వచ్చాడు. అతనికిప్పుడు ప్రపంచమంతా పచ్చగాను అందంగాను నందనవనంలా కనిపించింది. అతను హుందాగా నడిచాడు. గర్వంగా ఉంది అతనికి. తనలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లు, తనని చూసి అంతా అసూయపడుతున్నట్లు అనిపించింది. నీలాకాశం, ఆ కింద ఎగిరే పక్షులు, పొంగే సముద్రము, అందులో పోయే పడవలు తిలకించి తన్మయత్వం చెంది అమితమైన అనుభూతిని పొందాడు. తను అప్పుడు ఏమైనా చేయగలడు. ఒక్కరిని చూసి తక్కువతనం ఫీల్ కానవసరం లేదు. తను పరిగెత్తగలడు, క్రికెట్ మ్యాచ్ ఆడగలడు. వెంటనే అతనికి జ్యోతి గుర్తుకు వచ్చింది. జ్యోతి, నిన్ను విడిచి ఉండలేను అనుకున్నాడు మనసులో. అయితే అంతా బాగానే జరుగుతోంది కదా, మరి సుందరం కాకినాడలోనే వేరే ఇంట్లో ఉండవలసిన అగత్యం ఏం వచ్చింది? మరేమో, ఆ తర్వాత అతను విశాఖపట్నంలో చదవడం దుర్భరంగా పరిణమించింది. ఇప్పుడు హోటల్ మెతుకులు తింటూ ఉంటే ఏడుపు వస్తోంది. ఏమిటి కర్మ అనిపిస్తోంది. ఒంటరితనం దుస్సహంగా, మునుపటిలా పుస్తకం పట్టుకుంటే మనసు లగ్నం కావడం లేదు. 2 రోజులకో మారు జ్యోతి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేది. అతనికి పిచ్చెక్కినట్లుగా ఉంటోంది. ఇక్కడకు ఆమెను తీసుకువచ్చి కాపురం పెడితేనో అని ఆలోచించాడు. దానివలన అనేక ఇబ్బందులున్నాయి. అసలు మొదటి విషయం ఇంట్లో అంగీకరించరు. కాపురం పెట్టి చదువేం అగోరిస్తావోయ్ అంటాడు తండ్రి. అతనికి ఆలోచన స్ఫురించింది. ఆ ఏడాది గడిచిపోగానే ట్రాన్స్ఫర్ కోసం గట్టిగా ప్రయత్నం చేశాడు. కాకినాడ తాము ఉన్న ఊరు, కుటుంబమంతా అక్కడే ఉంది, అందుకని అక్కడ కాలేజీలో చేరడానికి అనుమతించవలసిందని విజ్ఞప్తి చేసుకున్నాడు. ఇలా ప్రయత్నించగా ప్రయత్నించగా అతని కోరిక ఫలించింది. అతనికి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికింది. అప్పటికి చదువు ఇంకో మరో ఏడాది ఉంది. అతను ఊరు నుంచి వచ్చిన మరునాడే లలితమ్మ గారు మెల్లగా, వాళ్ళు మరీ తొందర పెడుతున్నారా, ఇప్పుడిక అభ్యంతరమేముంది అన్నది లాలనగా. నీ ఇష్టమమ్మా అన్నాడు సుందరం. విషయం ఫలానా అని ఉత్తరం రాసి 2 రోజుల్లోనే ఏలూరుకు పంపించారు సుందరాన్ని. ఇక ఆ రాత్రి విద్యుత్ వెలుగుల్లో, మల్లెల పరిమళాల్లో, సెంటువాసుల గుమగుమల్లో జ్యోతి కొత్త పెళ్లి కూతురులాగా సిగ్గుపడిపోయింది. జ్యోతి అన్నాడు సుందరం ఆమె చుబుకాన్ని పట్టుకుని పైకెత్తుతూ. అన్నది ఆమె అరమోడ్పు కన్నులతో. ఇది మనకు తొలి మజిలి అవునా అన్నాడు అతను చిలిపిగా. ఆమెకు సిగ్గుతో కూడిన నవ్వు వచ్చింది. జవాబు చెప్పలేకపోయింది. అతను ఆమె భుజాలు పొదిగి పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె అతని హృదయంపై తలవాల్చి కళ్ళు మూసేసుకుంది. హఠాత్తుగా సుందరం ప్రవర్తన విచిత్రంగా కనిపించింది. ఇంట్లోని వారందరికీ అతను మారిపోయినట్లనిపించింది. ఇదేమిటింత భార్యాలోళ్ళని విస్తుపోయారు. రామం విషయంలో వాళ్ళు అలా అనుకోవడానికి అవకాశం లేకపోయింది. అతను మొదటి నుంచి గంభీరంగా ఉండేవాడు. పెళ్లి అయ్యాక కూడా అలాగే ఉన్నాడు. కానీ సుందరం అలా కాదు. అతను ఇంట్లో చిలిపిగా, పసిగా, కలుపుగోలుతనంగా ఉండేవాడు. భార్య కాపురానికి వచ్చినప్పటినుంచి అతను కాస్త హుందాగా ఉండనారంభించాడు. అది అతని తప్పు కాదు. ఈ మార్పు తప్పనిసరి, విధిగా వచ్చి తీరాలి. జీవిత భాగస్వామిని వచ్చాక జీవితానికి విలువ ఏర్పడుతుంది. బాధ్యత నిండుతనం వస్తాయి, అది సహజం. కానీ లలితమ్మగారికిది గోరంతలు కొండంతలుగా కనిపించసాగింది. అప్పటికి పెద్ద కోడలు మనోరమ ఇల్లు విడిచి వెళ్లిపోయి ఎక్కువ రోజులు కాలేదు. ఇక అప్పట్నుంచి ఆమె మనసు వికలమైపోయింది. మనోరమ గురించి ఇరుగు పొరుగు అంతా ఎన్నో విధాలా అనుకుంటున్నారు, ముఖానే అడుగుతున్నారు. ఆమెకు అభిమానంతో చచ్చిన చావుగా ఉంది. ఈ కలతపడ్డ మనసుతో ఆమెకు ప్రతీదీ విడ్డూరంగా కనిపించసాగింది. సుందరానికి తన ప్రవర్తన మిగతా వారికి విపరీతంగా కనిపిస్తున్న సంగతి మొదట్లో తెలియదు. ఈ నూతన రసమయ ప్రపంచం స్వల్పమైన విషయాల్ని అతని చేత విస్మరింపచేసింది. తమ ఇద్దరి అన్యోన్యాన్ని చూసి అంతా ముచ్చటపడతారని అతను భ్రమించాడు. తమ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఇతరులు తలపోస్తున్నారని అతనికి తోచలేదు. అసూయ, ఈ అబద్ధమైన అసూయ తాత్కాలికమైనది. అదే తల్లిని తండ్రిని భార్యని భర్తని ఆవహిస్తుంది. దానికి అర్థం లేదు, అందుకనే అది త్వరగా అంతరించిపోతుంది. ప్రస్తుతం లలితమ్మ గారికి కూడా అలాగే ఉంది. అసలు భార్యాభర్తలలో కలతలు ఎందుకు చెలరేగుతాయో అర్థం కాని దశలో సుందరం ఉన్నాడు. తన వదిన అన్నని విడిచి వెళ్లిపోయింది. ఇద్దరి మనఃప్రవృత్తులు సరిపడేవి కావు. అసలు భర్తకు కానీ భార్యకు కానీ రెండోవారు నచ్చక, ఆ జీవితంతో తృప్తిపడక వికృత మనస్తత్వాలు పెంపొందించుకునే అవసరమేముంది? భార్యని ప్రేమించడం చేతకాని వాళ్లు అతనికి పందువులుగా పశువులుగా కనిపించారు. అలాగే భర్తలతో జీవితం అమృతతుల్యం చేసుకోలేని వాళ్లు తనకు అసహ్యంగా కనిపించారు. వీళ్లంతా దుష్ట నినాదాలతో ప్రపంచాన్ని విషపూరితం చేస్తున్నట్లు తోచింది. చివరికి బావుకునేదేమన్నా ఉందా? సున్నా, అశాంతి అనుకున్నాడు. ఇక అతనికి హాయిగా ఉంది. జీవితం అతనికి నిండుగా అనిపిస్తోంది. కానీ క్రమంగా ఇంట్లో అందరూ తనని గురించి అనుకుంటున్న మాటలు చెవినపడ్డాయి. సుందరం మారిపోయాడు, మారిపోయాడు, మునిపటి మనిషిలా లేడు అంటూ ఉన్నారంతా. అతనికి ఆశ్చర్యం కలిగింది. తనేం మారాడు? తన తల్లి జ్యోతిని కూడా విసుక్కోవడం విన్నాడు. ఏం అపరాధం చేసింది జ్యోతి? పెళ్లి కాకముందు అందరినీ ఆక్షేపించాడు. ఇప్పుడు వాడు భార్యలోళ్ళు అయిపోయాడు అంది తల్లి. జ్యోతి రోజూ 6 గంటలకే నిద్రలేచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అయినా సరే, 7 అయినా నిద్రలేవదు, ఎప్పుడూ ఇద్దరు గది తలుపులు బిడాయించుకుని కూర్చుంటారు అంది తల్లి. అతను నివ్వెరపోయాడు. అయినా ఈ రోజుల్లో దాంపత్యాలే బాగుండేవి. రాత్రి అయితేనే గాని భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పడేది కాదు. ఆ భయము భక్తి నశించాయి ఈ రోజుల్లో అందట. సుందరానికి తల తిరిగినంత పనైంది. ఇంకొకసారి వియ్యపురాలు తమ ఇంటికి వస్తే మీ అమ్మాయి ఇంట్లో ఏమీ చేయడం లేదు, ఎప్పుడూ పెనిమిటితోనే సరిపోతోంది అన్నదట. వాడు కాపురానికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. విడిచి ఉంటే చదువు సాగదట. పెళ్ళి వద్దో అని గోలపెట్టిన మాసుందరమేనా ఇలా మారిపోయింది అని ఆశ్చర్యం వెలిబుచ్చిందట. సుందరం విస్మయానికి అవధుల్లేవు. తన అమ్మేనా ఇలా అంటోంది? తను ఎంతగానో ప్రేమించిన అమ్మ. ఇంతవరకు ఆమెను గురించి గర్వపడటమే అతనికి అలవాటు. ఇదేమిటి ఇలా జరుగుతోంది? అమ్మనేమైనా దయ్యం ఆవహించిందా, లేక తను నిజంగా అపరాధం చేస్తున్నాడా అనుకున్నాడు. తను విశాఖపట్నంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడో ఆమెకు తెలియదు. ఒక్కో నిమిషం ఒక్కో యుగంలో గడిచిన ఆ రోజులు తన తపన, ఆరాటం ఓదార్చే దిక్కులేక మనశ్శాంతి కోసం అల్లాడుతూ, మనశ్శాంతి కోసం తహతహలాడుతూ ఆ నరకయాతన అంత అనుభవించి ఇప్పుడు కాస్త ఊరట పొందుతూ ఉంటే ఈ అపార్థాలు. ఇక అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె దగ్గరికి పోయి నేనేం చేశాను అని ఎలుగెత్తి అడుగుదామనుకున్నాడు. కాని ఆత్మాభిమానం అంగీకరించలేదు. అది క్రమంగా కసిగా పరిణమించింది. అతను ఇంట్లో మరీ గంభీరంగా, ముభావంగా ఉండడం మొదలుపెట్టాడు. ఎంతో అవసరం ఉంటేనే కాని గదిలోంచి ఇవతలికి వచ్చేవాడు కాదు. జ్యోతి అతన్ని ప్రాధేయపడింది మామూలుగా ఉండమని. అతను అవిధేయుడని, ఇంకా నిందిస్తారని కళ్ళనీళ్లు పెట్టుకుంది. వీడికి పెద్దవాళ్లంటే గౌరవం నశించింది అని విశ్వనాథరావు మండిపడసాగాడు రోజు. ఇక అతని ఫైనల్ ఇయర్ పరీక్షలు ముగిశాక సెలవుల్లో ఇంట్లో ఏమీ తోచక ఎక్కడికైనా పోదామని ఆలోచన చేశాడు. అతనికి కాశ్మీర్ ఎన్నాళ్ళ నుండో చూడాలని ఉంది. ఒకరోజు ధైర్యం చేసి తండ్రిని అడిగాడు. నన్ను అడగడం దేనికి? ప్రతీది నా ఇష్టమైతేనే చేస్తున్నావు కనుకనా, నీ ఇష్టం, నీ భార్య ఇష్టం అనేశారు విశ్వనాథరావు గారు. సుందరానికి ఈ సమాధానంతో పిచ్చెక్కినంత పనైంది. తండ్రి చటాలుమని ఇలా అనేస్తాడని కలలో కూడా అనుకోలేదు. నేను అంత కాని పని ఏం చేశాను నాన్నగారు అన్నాడు తల ఎత్తి జీవితంలో మొట్టమొదటిసారిగా తండ్రిని ప్రశ్నిస్తూ. నన్నే ఎదిరిస్తున్నావా? అవునులే, ఇంజనీరు అయిపోయావు గదా, ఇహ నీకు భయము భక్తి చూపాల్సిన అవసరమేమిటి అని అరిచాడాయన ఆగ్రహంతో. తండ్రి ముక్కోపి అయితే కావచ్చు, కానీ తను నిష్కల్మషంగా అడిగిన మాటకు ఆయన పెనర్థం తీసేసరికి అతనికి అభిమానం దెబ్బతింది. ఒక్క నిమిషంలో కలలో కూడా తల్లిపోయిన విధంగా పరిస్థితి ఈ మాదిరి విషమించేసరికి అతనిలోనూ ఆవేశం పరవళ్లు తొక్కింది. అయితే ఇంతకాలము నా నుండి గ్రహించింది ఇదేనా నాన్నగారు అని అడిగాడు సూటిగా. విశ్వనాథరావు తారాపదానికి లేస్తూ, మాటకు మాట అనే మొనగాడువయ్యావా? ఇంకా నువ్వు నన్ను ఉద్ధరిస్తావనుకున్నాను. రామం నీకన్నా 1000 రెట్లు నయం. నీకు నీతి నియమం నశించాయి అన్నాడు కోపంగా. సుందరం వళ్ళు మండిపోయి, ఏమిటి నాలో నశించిన నీతి నియమం? మీకు నేను చేసిన అన్యాయం ఏమిటి? మీరందరే అకారణంగా నా మీద కత్తిగట్టారు, నా మీద నిందలు వేశారు అన్నాడు అరుస్తూ. నోరు ముయ్యవై బడుద్దాయి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అన్నాడు విశ్వనాథ అరుస్తూ. ఆ తెలుసు అన్నాడు సుందరం. ఛీ, అవతలికి పో, నీ మొహం నాకు చూపించకు అని అరిచాడు విశ్వనాథం. సుందరం కళ్ళు ఎర్రబడ్డాయి. అతని ముఖమంతా నెత్తురు ప్రవహించి ఉబికింది. అలాగే, ఇక నా ముఖం మీకు చూపించను అంటూ విసవిస అవతలికి వెళ్ళిపోయాడు. ఇలా సుందరం ఇంటి నుంచి విడిగా ఉంటున్నాడు. అయితే సుందరం ఇంటికి వస్తూ అనుకోకుండా అక్కడ చెల్లెలు ఆశని చూసి విభ్రాంతుడయ్యాడు. ఎన్నాళ్ళకి కనిపించావమ్మా అన్నాడు ఎంతో ఆప్యాయంగా. అప్పుడు టైం దాదాపు 12 కావస్తోంది. ఆశ ఇంక మరీ ఆలస్యమైపోతోందని కంగారు పడుతోంది. ఆ సమయంలో ఊడిపడ్డాడు సుందరం. వచ్చి గంటకు పైగా అయింది. అప్పట్నుంచి ఇద్దరం మీకోసం ఎదురు తెన్నులు చూస్తూ కూర్చున్నాం. తనకేమో ఇప్పటికి తీరుబాటైంది అంది జ్యోతి ఎత్తుపొడుపుగా. కోప్పటికే నా రాణి, సెలవు రోజు కదా, అందుకని కాస్త స్వేచ్ఛ. ఇంకా ఏమిటమ్మా ఆశ విశేషాలు? అంతా కులాసాగా ఉన్నారా ఇంట్లో అన్నాడు సుందరం కుర్చీలో కూర్చుంటూ. బాగానే ఉన్నారన్నయ్యా అంది ఆశ. బావ వచ్చారా ఊరి నుంచి అడిగాడు సుందరం. రాలేదు అంది ఆశ తలవంచుకుని. సుందరం నిట్టూర్చి, పోనీలే అమ్మా, అతను విచిత్రపు మనిషి అన్నాడు. ఎల్లుండి మలయాకు బయలుదేరి వెళ్లడం ఖాయమేనా అన్నయ్యా అని అడిగింది ఆశ అతని ముఖంలోకి చూస్తూ. సుందరం చెల్లెల వైపు నుండి చూపు తప్పిస్తూ, ఖాయమేనమ్మా అన్నాడు. అంత అవసరం ఏమొచ్చిందన్నయ్యా అంది ఆశ. అవసరం అంటూ అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమవసరముందని నీ నా ఇంట్లోంచి యువతలకి వచ్చాను అన్నాడు సుందరం. ఇద్దరూ తొందరపడ్డారన్నయ్యా అంది ఆశ. ఆ క్షణం విచిత్రమైనది, మాయదారిది, అనుకోని పర్యవసానం దాపురించింది. జీవితంలో ఎన్నడూ తలదాచని భయంకర పరిణామ ఆవేశాల దారుణ నాట్యం. నాకు ఇక్కడ మనసు ఏమీ బావుండలేదు ఆశ, లోకం దృష్టిలో అపరాధిగా నిలబడ్డాను నేను. కృతజ్ఞుడిగా, హృదయం లేనివాడిగా వేలెత్తి చూపిస్తోంది లోకం నన్ను. ఇక్కడ ఉండి ఈ సంఘర్షణను భరించలేను, అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి. మలయాలో ఉద్యోగం వచ్చింది, వెళ్తాను ఆశ అన్నాడు సుందరం. ఆశ ఒక క్షణం మౌనంగా ఊరుకుని, నువ్వు మన ఇంటికి వస్తే ఎవరు కాదన్నారన్నయ్యా అంది జాలిగా. ఎందుకు రావాలి అన్నాడు సుందరం. మన ఇల్లు కాబట్టి అంది ఆశ. కావచ్చు, కానీ నా ఉనికి కష్టంగా ఉన్నప్పుడు నేనెందుకు రావాలాశ అన్నాడు సుందరం. అది క్షణికావేశమన్నయ్యా, నాన్నగారి ముక్కోపితనం నీకు తెలీదు. అమ్మ రోజూ నిన్ను తలుచుకుని ఏడుస్తోంది. నాన్నగారు ఎంతో బాధపడుతున్నారు. వాళ్లకు మాత్రం ఎందరు కొడుకులున్నారు? ఉన్న ఇద్దరు ఖేదాన్నే కలిగిస్తే వాళ్ల ప్రాణాలు ఎంత క్షోభిస్తాయి అంది ఆశ. ఇక సుందరానికి కళ్లలో నీళ్లు తిరిగాయి. నాన్నగారు గాని అమ్మగాని ఒక్కసారి వచ్చి రమ్మంటే రాకపోయానా ఆశ? పెద్దవాళ్లకే అంత పౌరుషం ఉంటే వయసులో ఉన్నవాడికి నాకెంత ఉండాలి అన్నాడు. ఆశకు అతన్ని చూస్తే జాలి కలిగింది. నిజంగా చిన్నన్నయ్య ఎంత మంచివాడు, ఎంత సున్నిత హృదయుడు. పరిస్థితికి వారసుడై ఇట్లా సతమతమవుతున్నాడు. వాళ్ల విషయం కూడా కొంచెం ఆలోచించన్నయ్యా, ఆయనంతటా ఆయన రావడానికి మనసులో ఎంత ఉన్నా నాన్నగారికి అభిమానంగా ఉంటుంది అంది ఆశ. నాకు అభిమానం ఉంది ఆశ అన్నాడు సుందరం. ఆశ నిస్పృహగా, ఇహ ఇంతేనా చిన్నన్నయ్యా, నీ మొండితనం మానవా అంది. నన్ను అన్యదా భావించకు ఆశ అన్నాడు సుందరం. నేను బ్రతిమిలా అన్నా, ప్రాధేయపడినా నా మాట వినలేదు కదూ అంది ఆశ. కోపగించకు ఆశ, నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు సుందరం. సరే అయితే వస్తానన్నయ్యా, వస్తా వదినా అంటూ కళాహీనమైన ముఖంతో ఆశ లేచి నిలబడింది. సుందరం ఎంతో ఆదరంగా, ఇవాళ మాతో కూడా భోజనం చేసి వెళ్ళు ఆశ, మళ్ళా ఎప్పటికి కలుస్తామో అన్నాడు అతను వణికే గొంతుతో. అవును ఆశ అంది ఇందాకట్నుంచి మాట్లాడకుండా శిలాప్రతిమలా నిలబడ్డ జ్యోతి కూడా. క్షమించు అన్నయ్యా, తప్పకుండా భోజనానికి ఉండేదాన్నే, కానీ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, వస్తాను అని ఆశ బయటికి వెళ్ళిపోయింది. సుందరం కుర్చీలో స్తబ్దుగా కూర్చుండిపోయాడు. ఒకటి రెండు క్షణాలు తేరుకుని, నేను తప్పు చేస్తున్నానంటావా జ్యోతి అని అడిగాడు విషణవదనంతో. లేదు, మీరు తప్పు చేయడం లేదు. ఈ అపకీర్తిని మనతో పాటు మలయ తీసుకుపోయి జీవితమంతా భరిద్దాం అని జ్యోతి అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఆశ ఇంటికి చేరేసరికి విశ్వనాథం గారు కింద హాల్లో పచార్లు చేస్తున్నారు. ఆయన్ని చూడగానే ఆశ గుండె గబగబా కొట్టుకుంది. ఎక్కడికి పోయావమ్మా అని అడిగాడు విశ్వనాథం గారు. ఆశ అబద్ధం చెప్పలేకపోయింది. తండ్రికి ఈ పాటికే తెలిసిపోయే ఉంటుందని భయపడింది. అన్నయ్య దగ్గరికి నాన్నగారు అంది తొట్టుపాటుతో. మరుక్షణంలో ఆయన ముఖమంతా కోపంతో నిండిపోయింది. అయినా కోపాన్ని దిగమింగుకుని, ఎందుకు వెళ్లావమ్మా ఆ విశ్వాసం లేనివాడి దగ్గరకు అన్నాడు భారంగా. ఆశ ధైర్యం తెచ్చుకుని, ఎల్లుండి చిన్నన్నయ్య మలయా పెడుతున్నాడు కదా నాన్నగారు అంది. అయితే అన్నాడు విశ్వనాథం గారు. ఆమె గుటకలు మింగి మన ఇంటికి రాకుండా అని చెప్పబోయింది. అయితే వాణ్ణి బ్రతిమిలాడడానికి వెళ్ళావా ఆశ అన్నాడు విశ్వనాథం. కూతురు ఏమీ జవాబు చెప్పలేక తలవంచుకుంది. వాడి ఇష్టం, వాడు మలయా పెడతాడో ఆఫ్రికాకే పెడతాడో ఏమైనా చేసుకొని, నాకే సంబంధం లేదు. వాడి అహంభావానికి పశ్చాత్తాపడే వరకు వాడి ఊసు నేను పట్టించుకోను. వాడికి మించిన పట్టింపు ఉంది నాకు అంటూనే, అన్నం తిన్నావా అన్నాడు విశ్వనాథం గారు. లేదు నాన్నగారు, తింటాను అని బ్రతుకు జీవుడా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆశ. ఒక అరగంట గడిచాక విశ్వనాథం గారు భార్య ఒంటరిగా ఉన్న చోటికి వెళ్ళి అటు ఇటు చూసి రహస్యంగా, సుందరం ఏమన్నట్ట ఆశతో అన్నాడు. లలితమ్మ గారు నిట్టూర్చి విషాదంగా, వాడి పట్టు వాడు విడవలేదు, ఏమైనా సరే తనుగా తాను ఇక్కడికి రాడట, ససేమిరా తన ప్రయాణం మానుకోడట అన్నది. సరే సరే అన్నాడు విశ్వనాథరావు గారు కసిగా. కాని ఒక్క నిమిషమైనా గడవకముందే ఆయన దిగజారిపోయాడు. అయితే వాడు నిజంగానే పోతున్నాడా లలిత అన్నాడు దిగులుగా. ఆయన కంఠస్వరం వణుకుతూ అడిగింది. ఇదంతా కల కాదండి, ఒక్క రవ్వ కూడా అబద్ధం లేదు, అన్నీ నిజాలే, అలానే జరుగుతున్నాయి, మనం ఆపలేనివి, జరగకూడనివి అన్నది లలితమ్మ. విశ్వనాథం గారు ఆశ్చర్యచకితుడై భార్యముఖం కేసి చూశాడు. ఆ శోకరేఖలు, విషణ్ణ చిహ్నాలు ఆయన హృదయం కలిచివేసినట్లయింది. మెల్లగా ఆమెను సమీపించి, ఏం చెయ్యను లలిత అన్నాడు. నిజానికి ఈ జీవి ఈ అనంతకాలంలో ఎలాంటి మానసిక పరిణామాలను ఎదుర్కొన్నది, ఎంత వేదన సహించింది. జాలితో, దుఃఖంతో ఆయన హృదయం నిండిపోయింది. ఆమె ఏమీ అనలేదు, చెంగుతో కళ్ళు తుడుచుకుంది. ఇక ఆశ మేడ మీదకు వెళ్ళింది. చిన్నన్నయ్య వదినల గురించే ఆమె ఆలోచిస్తోంది. ఇక ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఎదురుగా బల్ల మీద ఒక కవరు కనిపించింది. ఉలిక్కి పడ్డట్లయి దగ్గరికి వెళ్లి చూసింది. ఎప్పుడు వచ్చింది ఉత్తరం, తనకెవ్వరూ చెప్పలేదేం? తాను జగన్నాథపురం వెళ్లినప్పుడు వచ్చి ఉంటుంది. వాళ్ల గొడవలో వాళ్లు పడి తనకు చెబుతామనుకుని మర్చిపోయి ఉంటారు. ఆ ఉత్తరం చూస్తోంటే ఎందుకో ఆమెకు భయం కలిగింది. అది రాఘవరావు రాశాడు, ఆమె భర్త. అయితే తర్వాతి కథ వచ్చే భాగంలో విందాం. ఇంకా సెలవు.